ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ CHRICHARD JOHN @gmail.com. CDE నంబర్ 00080004017703.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
యుగయుగాలాకాంక్ష అనే గ్రంథంలో ఇక సమాప్తమైనది అనే అంశాన్ని మనం ధ్యానించి ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్త, మాదర్ బుత్ర, మా త్రీకదేవ, ఈ దినవందు ప్రభువా, ఇక సమాప్తమైనది అనే ఉద్దేశాన్ని మేము ధ్యానించి ఉండగా మీరు మాతో ఉండి నీ కృప మాకు అనుగ్రహించమని, నీ శక్తిని మీరు మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు నామందు మేము ప్రార్థన చేసినాం తండ్రి, ఆమెన్. యోహాన్ స్వార్త 19:30 మనందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాలని తెరిచి ఈ వాక్యం చదువుకుందాం. తాను ఏ పని నిమిత్తం వచ్చాడో అది ముగించే వరకు క్రీస్తు తన ప్రాణాన్ని విడిచిపెట్టలేదు. తన చివరి శ్వాసతో సమాప్తమైనదని పలికాడు యేసుక్రీస్తు ప్రభు. గత దినాన కలవరి గురించి మనం చూస్తున్నాం. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు తన శిలువ త్యాగం ఆయన అనుభవించినాడు, ఏ విధంగా శిలువ మీద మరణించినాడు. మరి ఈ దినాన ఆయన పలికిన ఆఖరి మాట, ఎప్పుడైతే ఆ శిలువ మీద ఆయన బాధపడుతూ ఆవేదన చెందుతూ అక్కడున్న వారందరూ కూడా ఆయన్ని కలుస్తున్నారో వీక్షిస్తున్నారో, తన తండ్రిని కూడా యోహాన్ చేతిలో పెట్టి నేను లేని సమయంలో నీవు నా తల్లిని చూసుకోమని ఆయనకు అప్పగించి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు చేసిన తర్వాత ఇక సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఆయన పలికిన ఆఖరి మాట ఎంత గంభీరంగా ఉన్నదంటే, ఎంత గొప్పగా ఉన్నదంటే, ఆయన మన కొరకు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు అని చెప్పి పలికిన మాటది ఇట్ ఈస్ ఫినిష్డ్ ఇక సమాప్తమైనదని. యుద్ధంలో విజయం సాధించాడు. తన కుడి చెయ్యి తన పరిశుద్ధ హస్తం ఆయనకు విజయం చేకూర్చింది. విజయుడిగా యేసుక్రీస్తు ప్రభు తన ధ్వజాన్ని నిత్యత్వ కొండలపై మరి పాతాడు. అందుకు దూతలు ఆనంద పరమశివులై అయి ఉన్నారు. రక్షకుని విజయంలో పరలోకం యావత్తు విజయం సాధించింది. సాతాను ఓడిపోయాడు, తన రాజ్యం పోయిందని గ్రహించాడు. దేవదూతలకు పాపంలో పడిని ఇతర లోక నివాసులకు సమాప్తమైందని అన్న కేక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. విమోన మహా కర్తవ్యం వారి కోసం మన కోసం మరి సాధించడం జరిగింది. క్రీస్తు విజయ ఫలాన్ని వారు మనతో పంచుకుంటూ ఉన్నారు. దేవదూతల కంటే పాపం వల్ల పతనం కాని ఇతర లోకాలు నివాసించుకుంటే క్రీస్తు మరణించే వరకు సాతాను ప్రవర్తన అవగాహన కాలేదు. ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా లేచిన వాడు, గొప్ప శక్తి మహిమలకున్న వ్యక్తి లూసిఫర్ని గురించి ప్రభువులు అంటున్నాడు. మరి హేజ్కిల్ గ్రంథం 12:12 పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరి విని అని చెప్పాడు. అంటే లూసిఫరు నీ ఏ విధంగా పరిగణించాడంటే ప్రవక్తన ఏసీకేలు పూర్ణ జ్ఞానం కలిగిన వాడు, సంపూర్ణ సౌందర్యం గలవాడు, మరి కట్టడములను మరి మార్చిన ఆ వ్యక్తే మరి లూసిఫర్ అని ప్రకటించాడు అపోస్తలైన పౌలు. ఫ్రెండ్ వాళ్ళారా, దేవుని సంగపు కాంతిలో అతడు నిలిచి ఉండేవాడు, సింపబడిన వాడులో అతడు ఉన్నత పదాన్ని నిరూపించాడు. దేవుని సంకల్పాన్ని విశ్వాసాన్ని వెల్లడించడంలో లూసిఫర్ మొట్టమొదటిగా మారాడు. అతడు పాపం చేసిన తర్వాత అతడి మోసం మరింత శక్తిమంతమైంది. తండ్రి వద్ద ఆయన ఉద్దేశించిన ఉన్నతమైన స్థానాన్ని బట్టి అతడి ప్రవర్తనను ఆవిష్కరించాడు. సాతాను అతడి సానుభూతి పరుణ్ణి దేవుడు ఒక త్రుటిలో నాశనం చేయగలిగేవాడు, కానీ ఆయన ఆ పని చేయలేదు. తిరుగుబాటును బలప్రయోగంతో జయించుకుంటూ వచ్చాడు. సాతాను ప్రభుత్వం కిందే ఒత్తిడి ప్రయోగించడం జరుగుతుంది. దేవుని నియమాలు ఈ కోవలేనివి కావు. ఆయన అధికారం, మంచితనం, కృపా ప్రేమ మీద ఆధారపడి ఉంది. ఈ నియమాల్ని అమలుపరచడమే పరిష్కార మార్గం. దేవుని ప్రభుత్వం, నైతిక ప్రభుత్వం, సత్యం, ప్రేమ, దాని శక్తిని ఇక్కడ వెలబరుచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి నిత్య భద్రత ప్రాతిపదికపై విషయాల్ని ఉంచాలన్న దేవుని సంకల్పం. తన పరిపాలన వ్యవస్థకు పునాది అయిన నియమాల్ని వృద్ధి చేయడానికి సాతానికి సమయం ఇవ్వాలని పరలోక సభల్లో తీర్మానించడం జరిగింది. ఈ నియమాలు దేవుని నియమాల కన్నా మరుగైనవని అతడి వాదన. సాతాను నియమాల పనితీరును పరలోక విశ్వాసం పరిశీలించేందుకు వాటికి కొంత సమయం ఇవ్వడం జరిగింది. సాతాను మనుషుల్ని పాపంలోనికి నడిపించాడు. అందువల్ల ఇక్కడేమని జరుగుతుందంటే రక్షణ ప్రణాళిక అమల్లోనికి వచ్చింది. 4000 సంవత్సరాలుగా క్రీస్తు మానవుడి ఉదరణంగా కృషి చేస్తున్నాడు. స్వీయ పతనానికి, భ్రష్టతకు సాతాను పనిచేస్తున్నాడు. పరలోకం విశ్వాసం ఇదంతా చూస్తూ ఉంది. యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు సాతాను అధికారం ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది. బెత్లెహేములో శిశువుగా కనిపించడం నుంచి ఈ అక్రమార్కుడు ఆయన నాశనం చేయడానికి ప్రయత్నించాడు. యేసు సంపూర్ణమైన బాల్యమైన నిర్దూరమైన యవనాన్ని, పరిశుద్ధమైన స్వార్థ పరిచర్యను, నిష్కలంకమైన త్యాగాన్ని వృద్ధిపరచుకోకుండా మరి అడ్డుకోవడానికి కృషి చేశాడు. కానీ అతడు విఫలమయ్యాడు. యేసును పాపులనికి నడిపించలేకపోయాడు. ఆయన్ని నిరుత్సాహపరచలేకపోయాడు. లేదా ఆయన మరి ఏ పని చేయడానికి వచ్చాడో దాన్ని నిర్వహించకుండా అడ్డుకోలేకపోయాడు. అరణ్యం నుంచి కలవరు వరకు సాతాను ఆగ్రహపాత్రను ఆయనే లక్ష్యం చేశాడు. కానీ అది ఎంత నిద్రాకారమైనదో, తన మీద విరుచుకుపడితే దైవ కుమారుడు అంత దృఢంగా తన తండ్రి చేపట్టుకొని రక్తస్థితికి మార్గంలో ముందుకు నడిపించాడు. ఇక్కడ మత్తయి 26:36 36-39 నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అన్న ఆయన విజ్ఞాపన విన్నారు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణిస్తున్న సమయంలో ఆఖరిగా పలికిన మాట ఏమిటంటే, నీ చిత్తాన్ని నెరవేర్చమని చెప్పాడు. ఈ సాధ్యమైతే గిన్నె నా నుంచి తొలగిపోనిమ్మని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ప్రార్థనలో ఈ విధంగా చెప్తున్నాడు. ప్రేమిటి వల్లరా, శిలువ మీద మరణిస్తూ, అయ్యా నాకు ఈ శ్రమ వచ్చింది, నీవే నాకు తోడుగా ఉన్నావని దేవునితో, తండ్రితో మాట్లాడుచున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. గెత్సెమనే వనంలో తండ్రికి ప్రార్థన చేశాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగినెమ్ము అని చెప్పాడు. శిలువ మీద ఆయన మరణించిన తర్వాత, నీ చిత్తాన్ని నేను నెరవేర్చాను తండ్రి అని దేవునికి ఆయన మాటలను బోధించినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, లూకాసువార్త 23:34 ఈ యొక్క మాటలను మనం ధ్యానించవచ్చు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. అక్కడ ఆయన సిలువేస్తున్న సమయంలో అక్కడున్న భటులు, రోమిల అధికారులతో పాటు వారు కూడా ఉండి మరి యేసుక్రీస్తు ప్రభుని ఇంకా శ్రమ అనుభవించలాగిన వారు చేస్తున్నారు. వారు కొరడాలతో కొట్టారు. వారికున్న బల్లెలతో ఆయన పొడిచారు. యేసుక్రీస్తు ప్రభుని హేళన చేశారు, మూవేశారు. యేసుక్రీస్తు ప్రభుని మరి ఎవ్వరు కూడా, ఏ మానవుడు కూడా అనుభవించలేని శిలువ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభుకి వారు విధించినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రిమిట్ వాళ్ళరా, అంధకార సంబంధులైన అధికారులు, ఆధినేతలు శిలువ చుట్టూ చేరి ప్రజల హృదయాలలో అవిశ్వాసాన్ని మరి అనుమానాన్ని వెదజల్లుతున్నారు. తన సింహాసనం ముందు నిలబడడానికి ప్రభు ఆ దూతల్ని సృజించినప్పుడు వారు సుందరంగా మహిమతో నిండి ఉన్నారు. వారి సామ్యత, పరిశుద్ధత, తమ ఉన్నత స్థాయికి అనుగుణంగా ఉన్నాయి. వారు దేవుని జ్ఞానంతో వృద్ధి చెందారు. పరలోకం మరి సర్వాంగ కవచాన్ని ధరించారు. వారు యెహోవా దూతలు. అయితే మరి పడిపోయిన దూతల్లో ఒకప్పుడు పరలోకంలో దేవస్థానం అక్రమానికి ఉన్న కెరేబు మరి ఎగురుతూ వచ్చగలుగుతున్నాడు. కానీ క్రీస్తు పాపాల్లో ప్రధానుడిని ప్రజల్ని నమ్మించి ఆయన్ని ద్వేషించడానికి వాడు మరి ఆ నడిపించడంలో సాతాను అనుచరులు దుష్టులతో కూటమిగా ఏర్పాటు చేశారు. క్రీస్తు శిలువపై వెల్లడవుతుండగా ఆయన్ని ఎగతాళి చేసిన వారు కూడా ఈ ప్రథమ తిరుగుబాటుదారుడని స్వభావం కలివారు. అతడు భ్రష్టమైన హీయమైన ప్రసంగాలతో వారి మనసుల నిండా ద్వేషం నింపాడు. ఎగతాళి చేయడానికి వారిని ఊసగొలిపాడు. ఇంత చేసిన పాపం ఏ విషయం సాధించలేకపోయింది. ప్రకటన గ్రంథం 12:10 మరొకసారి ప్రకటనకర్త యోహాను చెప్తున్నాడు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడదోబడినాడు. తండ్రిని దూషించి యేసుక్రీస్తు ప్రభుని మాటలంటూ దేవుని పరిశుద్ధాత్మ నామాన్ని తిరస్కరించి మరి పరలోకంలోనే పాపాన్ని పరిచయం చేసి ప్రారంభించిన వాడు సాతానుడిగా ఉన్నాడు. అందుకని చెప్తున్నాడు ఇక్కడ గొప్ప స్వరంతో పరలోక మంది ఇలాగూ చెప్పుడు వింటిని, రాత్రింబగలు మన దేవుడి ఎదుట మన సోదరుల మీద నేరము మోపువాడు మన లూసిఫరై ఉన్నాడు. మరి సాతాను క్యూక్తుల్లో యేసుక్రీస్తు ప్రభు ఆ పతనాన్ని అనుభవించాడు. సాతానుడి లోకాన్ని నాశనం చేయబోయినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మరి రక్షకుడిగా రావాల్సిన అవసరం లేదు. కానీ సాతానుడు మరి లూసిఫర్గా ఉన్న సాతానుడు ఈ లోకంలోనికి వచ్చి మానవ జాలిని నాశనం చేసి దేవుని యొక్క రక్షణ ప్రణాళికని వారికి ఏర్పాటు చేయకుండా చేసిన విధం బట్టి తండ్రి తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం జరిగింది. దేవుని వాక్యంలో ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానించవచ్చు. 2 కొరింథీయులు రాసిన 5:19 దేవుడు క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకుని ఉన్నాడు. ఈ శిలువ మరణం దేనికి సూత్రధారిగా ఉందో తెలిసిపోయినట్టు వాళ్ళరా, ఆ యొక్క 2 ఉద్దేశాలు సంఘ విశ్వాసాలను బలపరచడమే ఇక్కడ జరిగినది. వారు ఐక్యతగా జీవించడమే జరిగినది. ఇక్కడ ఈ మాటలు మనం గమనించినట్లయితే దేవుడు క్రీస్తునందు లోకమును తన సమాధానం వ్యక్తపరిచాడు. ఆయన శిలువ మరణం ద్వారా మానవ కోటికి సమాధానం కలిగింది. ఇక్కడ ధర్మశాస్త్రం నీతి కోరుతుంది, నీతి జీవితం కోరుతుంది. ఆ జీవితం పరిపూర్ణ ప్రవర్తన మన యొక్క జీవితంలో అది కోరుకుంటూ వస్తుంది. అందుకనే రోమీలు రాసిన 3:26 కూడా తాను నీతి మంతుడను యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతుడుగా తీర్చివాడునైంటిని. సో యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడిగా ఉన్నాడు. ఎన్నడు కూడా పాపం చేయనివాడు, ఎటువంటి పాపం ఎరిగినవాడు కాదు. తండ్రి నుంచి మన యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడిగా అయినట్లు మనం చూస్తున్నాం. అందుకనే కీర్తన గ్రంథం 85:10 కృపా సత్యములు కలిసి కొనవని నీతి సమాధానములు ఒకటి ముద్దు పెట్టుకుంటామే. ఏమనుంది ఇక్కడ, కృపా సత్యములు వెంట వచ్చినప్పుడు అవి కలుసుకొని ఐక్యతను కనపరిచినప్పుడు నీతి సమాధానాలు కూడా వారి వెంటే వచ్చినని చెప్తున్నాడు. ప్రేమిటి వాళ్ళారు, యేసుక్రీస్తు ప్రభు ఆయన చేసిన శిలువ త్యాగం ఇక సమాప్తమైందని ఎప్పుడైతే పలికి ఉన్నాడో అన్ని గుర్తింపులకి ఒక గొప్ప గమనిక ఆ ప్రాంతంలో వచ్చేసాయి. బైబిల్ చరిత్రలో ఆయన చేసిన త్యాగం ఇక ఏ మానవుడు ఏ దేవుడు కూడా చేయలేని ఉద్దేశం అక్కడ కలిగింది. ఈరోజు ముస్లిము మరి మతాలా చూస్తే, మరి హైందువుల మతాలా చూస్తే, అనేటువంటి మతాలు చూస్తే వారికి ఉన్న ఒక్కొక్క నమ్మకం ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు లేక దేవుడిగా వచ్చి మానవుని కొరకు మరణించున్నాడు, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు మరణించున్నాడు అనే గొప్ప గుర్తింపు మరి వారికి కూడా తెలుసు. ఇక్కడ కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు రాసిన పత్రిక 2:10 ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఆజ్ఞ అన్నింటిలో విషయంలో మరి ఆనదగా ఇక్కడ మార్చున్నాడు, ఆయన అపరాధిగా మార్చున్నాడు. ప్రిమిట్ వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు ఆ ధర్మశాస్త్రాన్ని నీతి ధర్మశాస్త్రంగా ఇచ్చాడు. నీతి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ప్రతి మానవుడు ఆ ధర్మశాస్త్రాన్ని నీతి న్యాయాలతో వారు పరిగణించి దేవుని యొక్క కృపలో వారు బలపడాలని ఆయన ప్రార్థన. అందుకనే దానియేలు గ్రంథం 7:25 ఏమని చెప్తున్నాడు, ఆ రాజు మహోన్నతినికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతిని భక్తుడు నలగొట్టుటు అతడు పండుగ కాలమున న్యాయ పద్ధతులను నివారం చేయబోచున్నాడు, వారు అతని వశమున నొంచబడుచున్నారు. చూసారు ప్రిమెంట్ వాళ్ళారా, దేవునికి వ్యతిరేకంగా ఆ యొక్క గడసర్ప మాట్లాడుచున్నాడు. లూసిఫరు ఎల్లవేళ కూడా దేవునికి వ్యతిరేకస్తుడే. సాతానుడు కూడా మానవునికి కొన్ని క్యుక్తులు వెంబడించి మరి పాపం చేయవాడుగా చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకనే అనేకటువంటి ఈ మాటలు మనం చూసినప్పుడు మరి మలాకి చిన్న ప్రవక్తల గ్రంథం 4:1 సాతాను మూలము అతడి అనుచరులు కొమ్ములు దుర్మార్గులు రాజులు విషయంలో ఈ మాట నెరవేరుతుంది, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడు కాబట్టి ఆయన ఎటువంటి పాపం ఆయన చేయలేదు. తర్వాత కీర్తన గ్రంథం 28:6-19 మరి 37:12 ఇక్కడేమని చెప్పబడిందంటే, తాము ఇక ఎన్నడు నుండి వాడైనట్లు వారేమియు మిగలకుండా ఉంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పవిత్రత ఎల్లవేళ కూడా ఉంటుంది కాబట్టి ఆయన్ని ఏ పాపంలోనికి మరి సాతానుడు తన యొక్క క్యూక్తుల ద్వారా ఆయన రాలేకపోయించినాడు. అందరు అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ఎఫెసు సంఘానికి బోధిస్తున్నాడు, దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వాడతడే. క్రీస్తు ఇలా అంటూ ఉన్నాడు, నాయందు అసహ్యపడు వారందరూ మరణము మరి స్నేహించెదరు. ప్రిమిట్ వాళ్ళరా, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి మనం ఏ విధంగా అయితే ఈ పాపంలో ఉంటూ సాతానుడి యొక్క ప్రకారం ఈ ప్రపంచంలో తన యొక్క క్యూక్తులను మనం పాటిస్తూ జీవిస్తామో యేసుక్రీస్తు ప్రభుకి మనం దూరంగా ఉంటున్నాం. అందుకనే చెప్తున్నాడు, నాయందు అసహ్యపడు వారందరూ మరణము స్నేహించెదరని చెప్తున్నాడు. ఎవరైతే దేవునికి దూరంగా ఉండి దేవుని యొక్క పని నిమిత్తం వారి పనులను తీసిరారో వారు దేవునికి దూరముగా మారిపోతున్నారు. కనుక దూత రక్షకునికి సిలువను చూసినప్పుడు సంతోషం పడలేదు, ఎందుకంటే అప్పుడు వారికి అంతా అర్థం కాకపోయినా మరి పాపం సాతానికి ఎన్నడూ లేకుండా నాశమవడం నిశ్చయమని, మానవ విమోచన ఖాయమని, విశ్వం నిత్యం భద్రంగా ఉంటుందని వారు తెలుసుకుని ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ కలువరిపై చేసిన త్యాగం ఫలితాల్ని క్రీస్తు పూర్తిగా అవగాహన చేసుకుని ఉన్నాడు. అందుకనే ఆయన ఆఖరిగా పలికిన మాట ఏమిటంటే, ఇక సమాప్తమైనది అని సిలువుపై కేక వేసినప్పుడు దీనంతటికి ఆయన ఎదురు చూశాడు. తన తండ్రి చిత్తాన్ని ఇంత కష్టంతో యేసుక్రీస్తు ప్రభు దాన్ని పూర్తి చేశాడు. ఆ పూర్తి చేసినప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి నామాన్ని ఘనపరిచినట్లు తనకు ఒక్క గుర్తింపు ఆయన కలిగి సార్ 1 మినిట్ సార్ ఆ గుర్తింపు కలిగినప్పుడు ఏ విధంగా తనకి ఉద్దేశాన్ని అక్కడ నెమరువేస్తున్నారో మనం చూడవచ్చు. ప్రిమిట్ వాళ్ళారా, మనం కూడా ఆ యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు పోలి జీవించే వారముగా మనం ఉండటానికి మన దేవుని యొక్క సహాయం మనం పొందుదాము. ఈ దినమందు ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి నడిపించి మీ కుటుంబాలను బలపరచాలని నా ప్రార్థన ఉన్నది. మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి నాయనా, నీ కుమారుని లోకానికి పంపించి ఆయన సిలువ మీద మరణించి ఇక సమాప్తమైందని చెప్పిన మాటలు మాకెంతో మరి తండ్రి మరి సంతోషంగా మాకున్నది. యేసుక్రీస్తు ప్రభు మా కొరకు ఆయన శిలువ మీద మరణించి మాకు విధించిన ఈ గొప్ప జీవితం బట్టి ఆయనకి ఎంత ఆశీర్వదిస్తున్నాం తండ్రి. మరి వాక్యం ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, వారు కావాల్సిన సకలీవులను మీరు ప్రసాదించమని, ఈ రాకడ కొరకు కనిపెట్టుకుని జీవించే ప్రీబెట్లుగా మమ్మల్ని మీరు దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవాల్సిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.